ग्रंथराज श्रीमद् भगवद गीता की जय।
श्रील
प्रभुपाद की
जय।
ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। श्रीमद् भगवद गीता यदा तदम् రెండో అధ్యాయం శ్లోకం సంఖ్య 14. మాత్రా స్పర్శాః చెప్పండి. తు కౌంతేయ సీత ఉష్ణ సుఖ దుఃఖ దాహ ఆగమపాయినః అనిత్యాః తాన్ తితిక్షస్వ భారత. మాత్రా స్పర్శాస్తు కౌంతేయ శీతోష్ణ సుఖ దుఃఖదాః ఆగమపాయినో నిత్యా తాం తితిక్షస్వ భారత. మాత్రా స్పర్శాః ఇంద్రియానుభవములు. తు కేవలము. కౌంతేయ ఓ కుంతీపుత్ర. సీత చలికాలము. ఉష్ణ ఎండాకాలము. సుఖ సుఖమును. దుఃఖ దుఃఖమును. దాహ ఇచ్చునట్టివి. ఆగమపాయినః రాకపోకలు కలవి. అనిత్యాః తాత్కాలికములు. తాన్ వాటిని. తితిక్షస్వ సహింపుము. భారత భరతవంశీయుడా. తాత్పర్యం మరియు భాష్యం కృష్ణ కృపామూర్తి ఎస్సీ భక్తివేదాంత స్వామి శ్రీల ప్రభుపాద ఇస్కాన్ సంస్థాపకాచార్య. తాత్పర్యం ఓ కౌంతేయ, తాత్కాలికములైనట్టి సుఖ దుఃఖముల రాకయు, కాలక్రమమున వాటి పోకయు, శీత గ్రీష్మ కాలముల రాకపోకల వంటివి. ఓ భరతవంశీయుడ, ఇంద్రియానుభవము వలన కలుగు అటువంటి ద్వంద్వములను కలతనందక సహించుటను మనుజుడు నేర్వలేదు. భాష్యము విద్యుక్త ధర్మమును చక్కగా నిర్వహించుట యందు సుఖదుఖముల తాత్కాలికమైన రాకపోకలను సహించుటను ప్రతి ఒక్కరును నేర్వలెను. వేద నియమం ప్రకారము మాఘమాసమునందును తెల్లవారుజాముననే స్నానమాచరింపవలెను. ఆ సమయమున వాతావరణము అతి చలిగా నున్నను వేద నియమాచరణమునకు కట్టుబడిన వాడు తత్కార్యమునకు సంశయింపడు. అదే విధముగా ఎండాకాలము అతి వేడి సమయమున మే జూన్ నెలల యందు కూడా స్త్రీలు వంటశాల యందు వండుటకు సంశయించరు. అనగా వాతావరణపు అసౌకర్యములు కలిగినప్పటికీ మనుజుడు తన విద్యుక్త ధర్మమును నిర్వహింపవలెను. ఆ రీతిగానే యుద్ధమనున్నది క్షత్రియ ధర్మము. అట్టి యుద్ధమును స్నేహితుడు లేదా బంధువుతో చేయవలసి వచ్చినను క్షత్రియుడైన వాడు తన విద్యుక్త ధర్మము నుండి వైదొలగరాదు. జ్ఞానస్థాయికి ఎదుగుట కొరకై మనుజుడు నిర్దేశిత నియమ నిబంధనలను అనుసరింపవలెను. ఏలయనా కేవలము జ్ఞానము మరియు భక్తి ద్వారానే ఎవడైనను తనను తాను మాయాబంధముల నుండి ముక్తిని గావించుకొనగలడు. ఈ శ్లోకమున అర్జునుని సంబోధించిన రెండు నామములకు ప్రాశస్త్యము కలదు. కౌంతేయ అనేది సంబోధన అతని తల్లి తరఫున గల రక్త సంబంధమును, భారత అనేది సంబోధనము తండ్రి ద్వారా సంక్రమించిన గొప్పదనమును సూచించుచున్నది. ఈ విధముగా రెండు వైపుల నుండి అర్జునుడు గొప్ప వారసత్వమును కలిగి ఉన్నాడు. అట్టి వారసత్వము స్వీయ ధర్మ పాలనయందు గొప్ప బాధ్యతను కలిగించుచున్నందున అతడు యుద్ధమును నిరాకరించుటకు అవకాశము లేదు. నమో విష్ణుపాదాయ కృష్ణకృష్ణాయ భూతలే శ్రీమతే వ్యక్తీకాశ స్వామి. నమో విష్ణుపాదాయ కృష్ణకృష్ణాయ భూతలే శ్రీమతే భక్తి వేదాంత స్వామి. నమస్తే సారస్వతి దేవి గౌరవాణి ప్రచారి నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దేశదారి శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాదాది గౌరవభక్త. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. కృష్ణుడు అర్జునుడు ఎప్పుడైతే నేను ఇక యుద్ధం చేయలేను, ఇక్కడ ఉన్న వాళ్ళందరూ నా బంధుమిత్రులు, వీళ్ళని కోల్పోతే నేను ఏ విధంగా ఆనందంగా ఉండగలను అని యుద్ధం చేయలేనని ధనుర్బాణాలు పక్కన పడవేసి ఎప్పుడైతే విచారంతో ఉన్నాడో కృష్ణుడు తన యొక్క ఉపదేశం మొదలుపెట్టాడు అర్జునుడికి. ఇంకా దాంతోపాటుగా అర్జునుడు ఏమని చెప్తున్నాడు, నేను నీకు శిష్యుడిని అవుతున్నాను కాబట్టి నాకు ఏం చేయాలో తెలియని పరిస్థితిలో ఉన్నాను కాబట్టి నాకు ఉపదేశం ఇవ్వు అని అర్జునుడు కృష్ణుడిని కోరుతున్నాడు. అప్పుడు కృష్ణుడు మొదలుపెట్టాడనమాట, నువ్వు పండితుడిలాగా మాట్లాడుతున్నావు, ఏదైతే దేనికైతే శోకించకూడదో దాని గురించి శోకిస్తున్నావు అని చెప్తున్నాడు. తర్వాత ఏం చెప్పాడు, నువ్వు శరీరం కాదు నువ్వు ఆత్మవి అని చెప్తున్నాడు దీని ముందర శ్లోకంలో. ఈ శ్లోకంలో మరి ఆ శరీరం కాదు మనం ఆత్మే, కానీ మనకి ఆ సాక్షాత్కారం లేదు, అంటే మనం ఆత్మ అనే దాంట్లో మనం సాక్షాత్కారం పొందలేదు ఇంకా. ఎందువలన, మనం ఇంకా కూడా ఈ దేహభావంలో దేహాత్మ బుద్ధిలోనే ఉన్నాం. మరి అప్పుడు దేహాత్మ బుద్ధిలో ఉన్నప్పుడు వ్యక్తి మరి ఆత్మ సాక్షాత్కారం పొందే వరకు ఏ విధంగా ఈ దేహాన్ని ఉపయోగించుకుంటూ సహిస్తూ ఉండాలి, ఎలా దీన్ని ఉపయోగించి మనం ఆత్మ సాక్షాత్కారాన్ని పొందాలి అనేది ఈ శ్లోకంలో చెప్తున్నాడు. ఏమిటని, తాత్కాలికమైన సుఖం దుఃఖం, సుఖము దుఃఖం ఈ రెండు కూడా తాత్కాలికమైనవి. కొన్నిసార్లు మనకు సుఖం వస్తుంటుంది, కొన్నిసార్లు దుఃఖం వస్తుంది ఈ శరీరం వలన. సుఖం దుఃఖం ఎటువంటివి, కాలక్రమమున వర్షాకాలం చలికాలం ఎండాకాలం ఇవన్నీ ఒకదాని తర్వాత ఒకటి వచ్చిపోతూ ఉంటాయి. అదేవిధంగా మనకి మన జీవితంలో కూడా సుఖం దుఃఖం అనేవి కూడా, సుఖం వస్తుంటుంది మళ్ళీ దుఃఖం వస్తుంటుంది, మళ్ళీ సుఖం మళ్ళీ దుఃఖం వస్తూ ఉంటుంది. కానీ ఇక్కడ మనం గుర్తించాల్సింది ఏమిటి, ఇవన్నీ కూడా ఎందుకు వస్తున్నాయి, ఏ విధంగా ఎవరికి ఈ సుఖ దుఃఖాలు వస్తున్నాయి, ఇది ఆత్మకా శరీరానికా ఈ సుఖ దుఃఖాలు, ఇది శరీరానికి, అది మనం గమనించాలి. కాబట్టి ఈ శరీరానికి వస్తున్న ఈ సుఖ దుఃఖాలని కృష్ణుడు ఏమని చెప్తున్నాడు, సహిస్తూ ముందలకెళ్ళు అని చెప్తున్నాడు. విద్యుక్త ధర్మాలని మాత్రం శరీరానికి సుఖమో దుఃఖమో వచ్చినందువలన లేదా దుఃఖం వస్తే మన విద్యుక్త ధర్మాలని పాటించకుండా ఉండకూడదు. ఇక్కడ చెప్తున్నాడు విద్యుక్త ధర్మాలని, ఎవరి యొక్క విద్యుక్త ధర్మాలని వాళ్ళు ఎటువంటి పరిస్థితిలోనూ శరీరానికి ఇబ్బంది కలిగినా వాటిని పాటించాలి. దానివల్ల ఏం జరుగుతుంది, దానివల్ల అతనిలో జ్ఞానం అనేది మొదలవుతుంది. మన విద్యుక్త ధర్మాలు ఏమిటి, క్షత్రియుడు బ్రాహ్మణ వైశ్య శూద్ర వాళ్ళ వాళ్ళ ధర్మాలని పాటించాలి. మరి కలియుగంలో మరి ఈ విధంగా అన్ని అంటే బ్రాహ్మణ క్షత్రియ వైశ్య పూర్తిగా లేవు, అంటే సరైన స్థానంలో వాటి స్థానంలో అవి లేవు. ఇప్పుడు వాళ్ళ వృత్తులు చేయడం లేదు, మరి మనమే విధంగా చేయాలి. మనం చైతన్య మహాప్రభు ఏం చెప్తున్నారంటే, స్థానే స్థిత స్థితిగతం తను మాపురేతి, అంటే మీరు ఎక్కడుంటే ఎటువంటి పరిస్థితిలో ఉంటే అటువంటి పరిస్థితిలో అవి అంటే శాస్త్రానికి విరుద్ధంగా అంటే పాపకార్యాలు కాకుండా మీరు చేసేవి ఉన్నట్లయితే అటువంటి పరిస్థితిలో ఉండి దాన్ని ఆ పని చేస్తూ భగవంతుడి గురించి తెలుసుకోవడానికి ప్రయత్నం చేయాలి. మరి మనం చేసే పనిలో మనకి సుఖం దుఃఖం ఇవన్నీ వస్తుంటుంది, అదే సమయంలో మనం భగవంతుడి గురించి తెలుసుకునే ప్రయత్నంలో కూడాను మనకి అనేక కష్టాలు ఎదురవుతూ ఉంటాయి. ఉదాహరణకి చూసినట్లయితే మనకి అనేకమైన ఇబ్బందులు ఇంకేవేవో ఉండొచ్చు ఈ కార్యక్రమానికి రావడానికి, భగవద్గీత వినడానికి లేదా హరినామం చేయడానికి. కానీ కొంతమంది వస్తున్నారు, అనేక మంది రావడం లేదు. ఎందుకని కొంతమంది వస్తున్నారంటే వాళ్ళు గమనించారు ఏంటి, విద్యుక్త ధర్మం ఏదైతే ఉందో భగవంతుడి గురించి తెలుసుకోవడం ఏదైతే ఉందో ఇది మన మనిషి జీవితంలో చేయవలసింది, ఇది మన కర్తవ్యం అని తెలుసుకున్నారు. వాళ్ళు మాత్రం ఎటువంటి కష్టాలు ఉన్నా వాటిని కొంచెం సహిస్తూ ఓర్చుకుంటూ ఈ కార్యక్రమానికి రావడం, లేదా ప్రతిరోజు భగవంతుడి యొక్క నామం చేయడం, భగవంతుడికి సేవ చేయడం, లేదా భగవద్గీత చదవడం, ఇవన్నీ కూడా వాళ్ళ వాళ్ళ స్థాయిలో వాళ్ళు చేస్తూ ఉంటారు. ఇది ఎవరు చేస్తుంటారు, ఎవరు ఇవన్నీ ఆచరిస్తూ ఉంటారు? విద్యుత్ ధర్మాలు అనేవి మనం ఆచరించవలసినవి అని ఎవరికైతే విశ్వాసం ఉంటుందో, వాటిని ఆచరించడానికి ప్రయత్నం చేస్తారో వాళ్లే ఇవి సహిస్తూ ఉంటారు. కానీ కృష్ణుడు ఇక్కడ ఏమని చెప్తున్నాడు, ఇది ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ యొక్క సుఖ దుఃఖాలని సహిస్తూ, వీటికి సుఖం వస్తే బాగా ఉబ్బిపోయి ఉబ్బి తబ్బిబ్బైపోయి అన్ని ధర్మాలు మిగతా వాటి అన్నింటిని వదిలేయకుండా, అదేవిధంగా దుఃఖం వచ్చిందని కూడా మనకి దుఃఖం వచ్చింది కాబట్టి ఇవన్నీ కూడా బూటకం అని అనకుండా, రెండిట్లో కూడా దీన్ని ఏదైతే విద్యుత్ ధర్మాన్ని, మన యొక్క ధర్మాన్ని, అత్యుత్తమైన ధర్మం ఏంటి జీవికి అంటే భగవంతుడిని సేవించడం, ఈ ధర్మాన్ని ఎప్పుడు పాటిస్తూ ఉంటాడో అప్పుడు ఏమవుతుంది, అప్పుడు ఈ యొక్క శరీర చేతనం, దేహాత్మ బుద్ధి, ఈ దేహం వల్ల కలిగే సుఖ దుఃఖాల నుండి మనం బయటపడతాం. అప్పుడు మనం ఏమవుతాం, అప్పుడు ఏ విధంగా అయితే కృష్ణుణ్ణి, కృష్ణుడు జన్మ కర్మచ మే దివ్యం అని చెప్తున్నాడు, కృష్ణుడు ఏ విధంగా దివ్యమైన వాడో అదేవిధంగా మనం కూడాను దివ్యమైన వాళ్ళలాగా తయారవుతాం. ఎలా తయారవగలం దివ్యమైన వాళ్ళలాగా? ఎప్పుడైతే మనం కృష్ణుని సేవ చేస్తామో ఎటువంటి సుఖంలోనూ దుఃఖంలోనూ మనం కృష్ణుని సేవించడం అనేది ఆపకుండా నిరంతరం చేస్తూ ఉంటే మనం ఈ యొక్క సుఖ దుఃఖాలు, ద్వంద్వాలు, ఈ భౌతిక సంసారంలో ద్వంద్వాలు, సుఖం దుఃఖం, మంచి చెడు, ఇవన్నీ కూడాను ద్వంద్వాలు ఉన్నాయి. ఇక్కడ ఈ ద్వంద్వాలకు అతీతం అవ్వాలని చాలామంది చెప్తారు. ద్వంద్వాతీతులు అవ్వాలి అంటే మనం ఏదో వెళ్ళి ఒక ఎటువంటి మనం లేని స్థితిలోకి వెళ్ళిపోవడం, భగవంతుడు ఐక్యమైపోవడం లేదా ఇలాంటివి ఏవి కాదు. ద్వంద్వస్థితి, ద్వంద్వాతీత స్థితి అంటే ఈ సుఖం దుఃఖం మంచి చెడు, ఈ లోకంలో భౌతిక సంసారంలో మనం పుణ్యం చేసామనుకోండి స్వర్గలోకాలకు వెళ్తాం, స్వర్గలోకాలకు వెళ్తాం. స్వర్గలోకాలకు వెళ్ళడం మంచిదేనా, ఉత్తమమైన కార్యమా? స్వర్గం వెళ్ళడం ఉత్తమమైన కార్యమా? ఉత్తమమైన, ఉత్తమమైన కార్యం, ఉత్తమమైన కార్యం కాదు. నరకం వెళ్ళడం అది ఎలాగో తెలుసు, అది మంచి కార్యం కాదు. నరకానికి వెళ్ళడం అనేది మంచిది కాదని అందరికీ తెలుసు. కానీ కొంతమందిలో ఏం అవగాహన ఉందంటే స్వర్గం వెళ్ళడం మంచిదే అంటారు. మంచి ఒక విధంగా చూస్తే అది మంచిదే, ఎందువలన నరకం వెళ్ళేదానికంటే స్వర్గం వెళ్ళడం అనేది భగవంతుడికి కూడా కొంత ఆనందాన్ని, ఎందువలన మనం శాస్త్రాన్ని ఎవరైతే ఆచరిస్తారో, శాస్త్రం ప్రకారం చేస్తారో వాళ్లే స్వర్గం వెళ్ళగలరు. శాస్త్రం ప్రకారం దాన ధర్మాలు పుణ్యకార్యాలు చేసిన వాళ్ళు స్వర్గం వెళ్తారు. కానీ భగవంతుడి యొక్క దృష్టిలో, కృష్ణుడి యొక్క దృష్టిలో మీరు స్వర్గం వెళ్ళినా నరకం వెళ్ళినా కూడా కృష్ణుడికి నిజమైన ఆనందం ఉండదు. ఎందువలన, ఎందువల్లంటే ఈ వ్యక్తికి, ఈ జీవికి నిజమైన జ్ఞానం ఇంకా రాలేదు. ఏమనుకుంటున్నాడు జీవి, స్వర్గం వెళ్తే మనం ఆనందంగా ఉండగలం అనుకుంటున్నాడు శాశ్వతంగా. కానీ నిజానికి స్వర్గంలో శాశ్వతంగా ఉండే స్థానం లేదు ఎవరికి. అందువల్లనే మనం అనేకసార్లు చెప్పుకున్నాం, ఏమిటి, ఇంద్రుడు కూడా భయపడుతూ ఉంటాడు. ఎవరైనా తీవ్రమైన తపస్సు చేస్తూ యజ్ఞయాగాదులు చేస్తూ ఉంటే తన పదవికి ఎక్కడ ఆటంకం కలుగుతుందో అని. అంటే ఇంద్రుడి కూడా ఒక పదవే, ఇంద్ర అనేది ఒక పదవి, అదేవిధంగా బ్రహ్మ అనేది కూడా ఒక పదవి లాంటిది. సృష్టి చేయడానికి అనేక పదవులు ఉన్నాయన్నమాట. ఇవన్నీ పదవులు, ఎవరైతే ఆ స్థాయికి వస్తారో దానికి అర్హత పొందుతారో అప్పుడు వాళ్ళు ఆ పదవికి అర్హులవుతారు, ఆ పదవిలో వాళ్ళు ఉంటారు. ఇప్పుడు ఇంద్రుడు ఉన్నాడు, తర్వాత ఇంద్రుడు ఎవరో తెలుసా మీకు? బలి మహారాజు. నెక్స్ట్ కాబోయే ఇంద్రుడు బలి మహారాజు. బలి మహారాజు ప్రస్తుతం ఎక్కడ ఉన్నాడు? పాతాళంలో ఉన్నారు. ఆయన తర్వాత కాబోయే ఇంద్రుడు అనమాట. ఈ విధంగా ఇవన్నీ కూడా పదవులే. మరి కృష్ణుడు ఎందుకని కృష్ణుడు ఆనందించట్లేదు స్వర్గం వెళ్ళినా కూడా అంటే, వీళ్ళకి ఇంకా నిజమైన జ్ఞానం రాలేదు. ఏమిటా నిజమైన జ్ఞానం? నిజమైన జ్ఞానం ఏమిటి అంటే ఈ యొక్క ఆ బ్రహ్మ భూనా లోక పునరావృతి అర్జున, బ్రహ్మలోకం నుండి పాతాళ లోకం వరకు మనం ఎక్కడున్నా కానీ పునరావృతి, మళ్ళీ తిరిగి జన్మించాల్సిందే. మీరు బ్రహ్మలోకం నుండి పాతాళ లోకం వరకు ఎక్కడికి వెళ్ళినా కూడా మనం ఇప్పుడు క్షీణే పుణ్యే మర్త్యలోక విశంతి, మనం పుణ్యం చేస్తాం స్వర్గం వెళ్తాం. అక్కడ ఎప్పుడైతే మన పుణ్యం క్షీణిస్తుందో అంతకాలం అక్కడ భోగిస్తాం స్వర్గ సుఖాలు, అవి మళ్ళీ తిరిగి భూమి మీదకి రావాలి, మళ్ళీ ఇక్కడ వచ్చి. అందుకే దీన్ని కర్మభూమి అన్నారు. ఇక్కడ చేసే కర్మల్ని ఫలితాన్ని మళ్ళీ స్వర్గంలోనో లేదా నరకంలోనో వాటిని అనుభవిస్తూ ఉంటాం. అందువల్లనే విద్యుక్త ధర్మాలు ఏవైతే ఉన్నాయో మనకి శాస్త్రంలోని విద్యుక్త ధర్మాలు, వాటిని పాటిస్తూ ఉండటం వలన ఈ నిజమైన జ్ఞానం అనేది క్రమేణ వస్తుంది. విద్యుక్త ధర్మాలని పాటించడం ఏంటి, బ్రాహ్మణ క్షత్రియ వైశ్య ఈ విధంగా ధర్మాలన్నీ ఒకదాని తర్వాత. కానీ ఎవరైనా అదృష్టవంతులైన వాళ్ళు ఉంటే వాళ్ళు సర్వోన్నతమైన ధర్మం జీవుది తెలుసుకోవచ్చు. ఏ విధంగా తెలుసుకోగలరు అదృష్టవంతులు? సర్వ ఉత్కృష్టమైంది, అన్నింటికంటే ఉన్నతమైన ధర్మం జీవుడిది ఏమిటి అని అలా తెలుసుకోగలరు. ఏమిటి అసలు ఆ ధర్మం, ఏమిటది? అన్నింటికంటే ఉన్నతమైన ధర్మం జీవుడిది. జీవేర స్వరూపయ కృష్ణేర నిత్యదాస. జీవుడి యొక్క స్వరూపం ఆ ఉన్నత అసలు ధర్మం ఏమిటంటే కృష్ణుడికి నిత్యదాసుడుగా ఉండడం. ఇది అన్నింటికంటే ఉన్నతమైన ధర్మం. మనం అందుకని కృష్ణుడు ఏమని చెప్తున్నాడు, సర్వధర్మాన్ పరిత్యజ. చివరి శ్లోకం, చివరి అధ్యాయంలో సారాంశం అన్నమాట ఇది. గీత యొక్క సారాంశం ఏమిటి, సర్వధర్మాన్ పరిత్యజ మామేకం శరణం రజ. నన్ను ఒక్కడనే శరణాగతి పొందమని చెప్తున్నాడు. ఇక్కడ గమనించాలి ఈ విషయం. చాలామంది అంటుంటారు అందరూ భగవంతులే, అందరూ దేవుళ్ళే మనకు కనపడేవాళ్ళు కాదు, మిగతా వాళ్ళందరూ కూడా దేవతలు, కృష్ణుడు నారాయణుడు మాత్రమే దేవుడు, వీళ్ళందరూ కూడా. అందుకే శాస్త్రం ఏమని చెప్తుంది, జీవేర స్వరూపయ కృష్ణేర. జీవులు అందరూ కూడా కృష్ణుడి యొక్క నిత్యదాసులు. వీళ్ళందరూ దేవతలందరూ కూడా జీవులే, కాకపోతే ఇక్కడ భూమి మీద ఉన్న వాళ్ళకంటే కొంత గొప్ప శక్తి కలిగిన వాళ్ళు, ధార్మికులు అంటే ఉన్నతమైన స్థానంలో ఉన్నవాళ్ళు, వాళ్ళ యొక్క జ్ఞానం కూడా ఉన్నతంగా ఉంది కాబట్టి వాళ్ళు ఉన్నత లోకాల్లో ఉన్నారు. కానీ వాళ్ళు కూడా జీవులే, బ్రహ్మ వరకు, బ్రహ్మ కూడా. కాకపోతే బ్రహ్మ యొక్క శరీరం ఏ విధంగా ఉంటుంది, పూర్తి జ్ఞానంతో ఉంటుంది, అజ్ఞానం అనేది ఉండదు అక్కడ. ఆయనకు అంతా కూడా తెలుసు ఏ విధంగా సృష్టి చేయాలి ఏమిటి అనేది, కానీ ఆయన జీవుడే. ఈ విధంగా కృష్ణుడు ఏమని చెప్తున్నాడు, అన్ని ధర్మాలు వదిలేసి నన్ను శరణాగతి పొందండి, ఇది ఉన్నతమైన ధర్మం జీవుడు. అన్నింటికంటే ఉన్నతమైన ధర్మం కృష్ణుడికి శరణాగతి పొందడం. మామేకం శరణం రజ, అహం త్వాం సర్వ పాపేభ్యో మోక్ష ఇష్యామి మాసుచ. అసలు పాపాల నుంచి కూడా తరింపజేస్తానంటున్నాడు. అంతేకాకుండా పుణ్యం ఉన్నా కూడా తీసేస్తాడు కృష్ణుడు శరణాగతి పొందితే. ఎందువలన, పుణ్యం కూడా ఉండకూడదు భక్తుడు అవ్వాలనుకున్నాడు. ఎందుకు, పుణ్యం ఉంటే వాడు స్వర్గానికి వెళ్ళాలి, స్వర్గానికి వెళ్తే మళ్ళీ అక్కడ భోగాలు అనుభవిస్తాడు, భోగాలు ఎప్పుడైతే అనుభవిస్తాడో అప్పుడు మళ్ళీ భగవంతుడిని మర్చిపోయే అవకాశం ఉంది. అందువల్లనే స్వర్గంలో ఉన్న వాళ్ళు, ఉన్నత లోకాల్లో ఉన్న దేవతలు కూడా భూమిపై జన్మించాలి అనుకుంటారు. ఎందుకంటే ఇక్కడ సుఖం దుఃఖం రెండూ ఉన్నాయి. ఈ విధంగా అసలు నిజమైన పరిస్థితి ఏంటి అనేది ఇక్కడ తెలుసుకోగలం భూమి మీద ఉంటే. అంటే ఈ భౌతిక సంసారంలో ఈ రెండూ ఉన్నాయి, ఈ రెండు కూడా శరీరానికి సంబంధించినవే అని మనం అర్థం చేసుకోగలం. అటువంటి వాతావరణం ఇక్కడ ఉంది. అందువలన దేవతలు కూడా ఎప్పుడు కూడా భూమిపై జన్మించి భగవంతుడిని నామం చేయడం, భగవంతుడిని కీర్తించడం, భగవంతుడి సేవలో ఉందామని అనుకుంటారు కారణం అది. కాబట్టి ఇక్కడ ఏమని చెప్తున్నారు, వాళ్ళ యొక్క విద్యుక్త ధర్మాల్ని పాటించాలి అని చెప్తున్నారు. అన్నిటికంటే ఉన్నతమైన ధర్మం ఏమిటి, ఉన్నతమైన ధర్మం కృష్ణుడికి శరణాగతి పొందడం. మరి అది చేస్తే మిగతా ఇవన్నీ కూడా బ్రాహ్మణ క్షత్రియ వైశ్య శూద్ర వీటన్నిటితో పనిలేదు. ఎప్పుడైతే కృష్ణుడికి శరణాగతి పొందుతారో పూర్తిగా, వాళ్ళని ఏమంటారు, లేదా శరణాగతి పొందడం మొదలుపెట్టినా కూడా వాళ్ళని ఎవరు ఏమంటారు, వాళ్ళని వైష్ణవులు అంటారు. విష్ణు భక్తుల్ని వైష్ణవులు అంటారు, అంతేనా? ఎవరైతే నారాయణుడికి శరణాగతి పొందుతారో వాళ్ళని వైష్ణవులు అంటారు. వాళ్ళు అనన్యంగా ఏం చేస్తుంటారు, ఇంకా నారాయణ్నే ఉపాసించడం, నారాయణ్నే కీర్తించడం, నారాయణ్ణి పూజించడం, నారాయణుడి నుంచి వచ్చిన ప్రసాదాన్ని మాత్రమే స్వీకరించడం అవి చేస్తూ ఉంటారు. అవి చేయడం వలన ఏమవుతుంది, వాళ్ళు ఇంకా ఈ ద్వంద్వాతీతంగా తయారవుతారు. నారాయణుడు ఈ ద్వంద్వాల్లో లేడు, అందుకే కృష్ణుడికి ఒక పేరేంటి, ముకుందుడు. ముకుందుడు అంటే అర్థం, ముకుందుడు అంటే కృష్ణుడు. అవును, ముకుందుడు కృష్ణుడే, కానీ ముకుంద అంటే అర్థం ఏమిటి, ముక్తిని ఇచ్చేవాడు, మోక్షాన్ని ఇచ్చేవాడు అని అర్థం. మరి మోక్షాన్ని ఇచ్చేవాడు ద్వంద్వాల్లో ఉంటే ఏ విధంగా మోక్షాన్ని ఇవ్వగలడు? ఇవ్వలేడు. కాబట్టి కృష్ణుడు ఈ ద్వంద్వాలకి అతీతుడు. నారాయణో పరో వ్యక్తాత్ అంటే ఈ త్రిగుణాలకి అతీతమైన వాడు నారాయణుడు. అందువలన కృష్ణుడు కూడా చెప్తున్నాడు ఏమని భగవద్గీతలో, జన్మ కర్మచ మే దివ్యం. దివ్యమైంది, దివ్యమైందంటే ఈ త్రిగుణాల్లో ఉన్నది కాదు, ఈ త్రిగుణానికి అతీతమైనది. దాన్నే ఆ స్థాయిని ఏమంటారు, శుద్ధ సత్వస్థితి. శుద్ధ సత్వం, శుద్ధ సత్వ స్థితి. ఈ వైకుంఠ లోకాలన్నీ కూడా ఆ శుద్ధ సత్వంలో ఉంటాయి. కాబట్టి ఈ ద్వంద్వాదికి అతీతంగా అవ్వాలంటే ఎవరైతే నారాయణ్ణి అనన్య అనన్యమైన మనసుతోటి తన యొక్క ఇంద్రియాలతోటి సేవలో, నారాయణ సేవలో ఉంటారో వాళ్ళు ఏమవుతారు, ఈ ద్వంద్వాలకి అతీతులు అవుతారు. కానీ ఇక్కడ ఏమిటంటే సమస్య, మనం ఇప్పుడున్న స్థాయిలో మనం అనన్యమైన భక్తి చేయడం లేదు, శుద్ధ భక్తి చేయడం లేదు. కాబట్టి మనకేమవుతుంది, మనకి శరీరం ఉంది, ఈ శరీరానికి శీత ఉష్ణ సుఖ దుఃఖ ఇవన్నీ కూడా ఎదురవుతూ ఉంటాయి. వాటిని ఏమని చేయమని, వాటిని ఏ విధంగా ఎదుర్కోమంటున్నారు, వాటిని సహిస్తూ భగవంతుడి సేవ అనేది చేయడం జరగాలి అని చెప్తున్నాడు కృష్ణుడు ఇక్కడ. ఎందువల్లంటే మనకి భౌతికమైన శరీరం ఉంది, ఈ భౌతికమైన శరీరం సుఖ దుఃఖం రెండు ఇస్తూ ఉంటుంది. మన పూర్వజన్మలో చేసిన పుణ్యం వలన సుఖం వస్తుంది, మనం చేసిన పాపం వలన దుఃఖం వస్తుంది. అంతేకాకుండా వాతావరణ పరిస్థితుల వలన కూడా మనకి ఇప్పుడు చలికాలంలో ఎవరైనా కూడా చలికి బాధపడాల్సిందే, చలి వలన పూర్తి ఎండలో, ఎండలో కూడా ఎవరు తిరగలేరు, ఎండకు కూడా బాధపడాల్సిందే. ఎందువలన ఈ భౌతికమైన శరీరం అలా తయారు చేయబడింది. ఇక్కడ ఉన్న పరిస్థితిని బట్టి మనకి సుఖం దుఃఖం రెండు అర్థం చేసుకోవడం, ఈ శరీరం కూడా ఎందుకు ఇచ్చాడు భగవంతుడు, దీని ద్వారా మనం అర్థం చేసుకోవాలి ఏమిటి, ఇది మనం ఉండవలసిన ప్రదేశం కాదు అని అర్థం చేసుకోవడానికే ఇటువంటి వాతావరణం, ఇటువంటి పరిస్థితి ఇవన్నీ కూడా ఇక్కడ ఏర్పాటు చేసింది. ఇది మన నిజమైన పరిస్థితి, నిజమైన స్థితి కాదు అని అర్థం చేసుకోవడం కోసం. అదే సందర్భంలో మనం భగవంతుడితో విడిగా ఉండి ఆనందిద్దాం అనుకుంటున్నాం, ఆ ప్రయత్నం కూడా చేయడానికి కావాల్సిన ఏర్పాట్లన్నీ కూడా ఇక్కడ భౌతిక సంసారంలో మన కోసం చేశాడు. మనం నిజానికి భగవంతుడి దగ్గర ఉన్నవాళ్ళం, భగవంతుడి సేవలో ఉన్నవాళ్ళం, కానీ దాన్ని తిరస్కరించాం. దాన్ని తిరస్కరించాం, నేను భగవంతుడికి నేను ఎందుకు సేవ చేస్తూ ఉండాలి, నేను కూడా భగవంతుడిలాగా ఐశ్వర్యం భోగాలతో నేను కూడా సేవించబడాలి అనే భావన ఎప్పుడైతే వచ్చిందో అప్పుడు మనం భౌతిక సంసారంలో ఉంచబడ్డాం. ఈ భౌతిక సంసారం ఎలా తయారైంది, ఈ ద్వంద్వాలతో ఉంది, సుఖ దుఃఖం శీత ఉష్ణం మంచి చెడు, ఈ మంచి చెడు ఇవన్నీ కూడాను. మంచి అనేది నిజానికి చెప్పాలంటే ఏమీ లేదు ఇక్కడ, మంచి మనం అనుకుంటాం స్వర్గం వెళ్ళడం మంచి అని, మంచి అయినా మరి భగవంతుడి దృష్టి నుంచి చూస్తే ఇది ఏది మంచిది కాదు. ఇక్కడ ఏ కార్యం చేసినా నువ్వు దేవత అయినా లేదా రాక్షసుడు అయినా ఏదైనా కూడా అది నిజమైన ఆనందాన్ని జీవుడికి ఇచ్చేది కాదు. జీవుడికి నిజమైన ఆనందాన్ని ఇచ్చేది ఏమిటి, కృష్ణుణ్ణి సేవించడం అనేదే నిజమైన సంతృప్తిని జీవుడికి ఇస్తుంది. అంతేకాదు అది జీవుడికే కాదు భగవంతుడికి కూడా ఆనందాన్ని ఇస్తుంది. దానివలన భగవంతుడు ఆనందిస్తాడు. ఎప్పుడైతే జీవుడు పూర్తిగా నారాయణుడికి కృష్ణుడికి శరణాగతి పొందుతాడో అప్పుడు నారాయణుడు కూడా ఆనందిస్తాడు. జీవుడికి ఎందుకు ఆనందం వస్తుందంటే అది నారాయణుడికి ఆనందం ఇస్తుంది కాబట్టి జీవుడికి ఆనందం వస్తుంది, లేదంటే రాదు. అందువలన మనం మన యొక్క ఆనందం గురించి కాకుండా భగవంతుడి యొక్క ఆనందం గురించి ఎవరైతే ఆలోచిస్తారో అటువంటి జీవుడి నుంచి కృష్ణుడు నారాయణుడు చాలా ఆనందం పొందుతారు. ఎందువలన మనకి తెలుసు, భౌతిక సంసారంలో కూడా చూడొచ్చు, ఎవరైతే ఒక పుత్రుడు తండ్రి ఆనందంగా ఉండాలని అనుకుంటే ఆ పుత్రుడి ద్వారా తండ్రి నిజమైన ఆనందాన్ని పొందుతాడు, ఆహా వీడంటే నాకు చాలా ఇష్టపడతాడు అతను. అదేవిధంగా మనం అందరం కూడా భగవంతుడి యొక్క బిడ్డలం కాబట్టి మనం భగవంతుడి యొక్క ఆనందం కోరుకుంటే వెంటనే మన పట్ల భగవంతుడు ఆనందిస్తాడు. కానీ మనం ఏం చేస్తున్నాం, మిగతా అందరూ దేవతలను ప్రార్థించడం లేదా ఇంకెవరిని ప్రార్థించడం లేదా మన గురించి మనం ఆనందంగా ఉండాలని, దేవతలను కూడా ప్రార్థించేది ఎందుకు, మన ఆనందం కోసమే నిజానికి చెప్పాలంటే. కానీ నారాయణుడి పట్ల అలాంటిది కాదు, నారాయణుడి పట్ల ఉండే భక్తి అటువంటిది కాదు. ఒకవేళ ఉండొచ్చు అటువంటి భక్తి కూడా, అంటే కోరికలతో నారాయణ దగ్గరికి ఎవరైనా వెళ్ళొచ్చు, కానీ కోరికలతో వెళ్ళినా కూడా వాళ్ళని ఎప్పుడైతే నారాయణుడితోనే అంటిపెట్టుకొని ఉంటారో ఎవరైతే, వాళ్ళు క్రమేణా వాళ్ళ హృదయం అనేది శుద్ధి పొందుతూ ఉంటుంది. ఎందువలన నారాయణుడు త్రిగుణాలకు అతీతుడు కాబట్టి అతనితో ఎవరైతే సాంగత్యంలోకి వస్తారో వాళ్ళందరూ కూడా అలా తయారవుతారు. అదేవిధంగా శుద్ధ భక్తుల యొక్క సాంగత్యం కూడా అటువంటిది. వాళ్ళు ఈ ద్వంద్వాల్లో ఎప్పుడూ ఉండరన్నమాట శుద్ధ భక్తులు. మనం అటువంటి స్థితిలో లేము కాబట్టి మనం ఏం చేయాలి, వీటిని సహిస్తూ ముందరకెళ్ళడానికి ప్రయత్నం చేయాలి. అంతేగాని ఈ రోజుల్లో నాకు కష్టం వచ్చింది కాబట్టి అసలు భగవంతుడే లేడు అనేవాళ్ళు కూడా ఉన్నారు ఈరోజు. అప్పటివరకు బాగానే ఉంటుంది, భగవంతుడు ఉన్నాడు, బాగా సుఖంగా ఉంది, అది ఇది అన్ని పూజలు పునస్కారాలు అన్నీ చేస్తూ ఉంటారు. ఎప్పుడైతే కష్టం వచ్చిందో ఆ భగవంతుడు లేడు, ఏం భగవంతుడు నాకు ఇన్ని కష్టాలు ఇస్తున్నాడు అని. అవన్నీ ఎందుకు వస్తున్నాయి కష్టాలు, ఎందుకు వస్తున్నాయి మన కష్టాలు, మనం చేసుకున్న వాటిని వల్లే, మనం చేసుకున్న కర్మ వల్లనే. మరి మనం దాన్ని మనమే అనుభవించాలి. మనం భగవంతుని తిరస్కరించి నేను పనిచేస్తాను స్వయంగా నేను ఆనందంగా ఉంటానే వచ్చేసాం, మరి దాని ఫలితాన్ని మనమే అనుభవించాలి. ఎందువలన జీవుడికి కొద్దిపాటి స్వాతంత్రం అనేది ఉంది మనకి. భగవంతుడు పూర్తి స్వాతంత్రుడు, మనకి కొద్ది స్వాతంత్రం ఉంది. అది ఎలాంటిదంటే మనం ఉదాహరణకి ఇక్కడ ఉన్నాం, మనం ఈ ఊళ్ళో తిరగగలం లేదా ఈ భూమి మీద తిరగగలం, ఈ దేశంలో తిరగగలం. అంతేగాని మనం విశ్వం అంతా లేదా సృష్టి అంతా తిరిగే స్వతంత్రం మనకి ఇప్పుడు లేదు. ఎందువలన ఈ శరీరంతో బందీ అయిపోయాం మనం. ఆత్మతోటి మరియు దివ్యమైన దేహంతో లేము, ఈ త్రిగుణాలతో కూడిన ఈ శరీరంతో బందీ అయిపోయాం కాబట్టి మన స్వతంత్రం తగ్గిపోయింది. ఇంకా తగ్గిపోయింది, ఉన్నదే కొంచెం, దాంట్లో ఇంకా కూడా తగ్గిపోయింది అన్నమాట, బందీ అయిపోయాం. అందువలన దీని నుంచి తిరిగి మళ్ళీ మన దివ్యమైన స్థితికి వెళ్ళాలంటే ఈ శరీరం వెంటనే పోయేది కాదు ఒకసారిగా. కాబట్టి దానితో వచ్చే సుఖ దుఃఖాలని మనం, దాని ద్వారా వచ్చే సుఖ దుఃఖాలని సహిస్తూ మనకి మనం ముందలకు వెళ్తూ ఉండాలి. అంతేగాని ఈరోజు కష్టం వచ్చిందని మనం చేసే ధర్మాన్ని మనం వదిలేయకూడదు. అందుకే ఇక్కడ కృష్ణుడు అర్జునుడికి చెప్తున్నాడు, ఏమిటి నీకు ఇప్పుడు ఈ శరీరం ద్వారా శరీరంతో ఉన్న సంబంధం ఉన్న బంధువులు మిత్రులు గురువులు వీళ్ళందరూ ఉన్నారు, వాళ్ళతో యుద్ధం చేయడానికి నువ్వు వెనకాడుతున్నావు. కానీ నీ ధర్మం ఏంటి, నువ్వు క్షత్రియుడిగా యుద్ధం చేయాలి కాబట్టి నీ ధర్మాన్ని నువ్వు నిర్వర్తించు. అటు కష్టం, అది కష్టంగా ఉండొచ్చు నీకు, దుఃఖంగా అనిపించవచ్చు, కానీ చేయాలి తప్పదు. ఎందువలన దీనికి ముందలే చెప్పాడు కృష్ణుడు, నువ్వు ఈ శరీరం కాదు, ఈ శరీరంతో ఉన్న సంబంధం ఎవరైతే ఉందో వీళ్ళందరూ కూడా ఈ తాత్కాలికమైన సంబంధం, ఇది శాశ్వతమైన సంబంధం కాదు కాబట్టి దాని గురించి నువ్వు బాధపడకూడదు. కానీ బాధ వస్తుంది దానివల్ల. ఎందువలన మనం చిన్నప్పటి నుంచి మన తల్లిదండ్రులతోనో లేదా గురువు దగ్గర నుంచి శిక్షణ పొందడం, వీళ్ళతో ఒక విధమైన సంబంధాన్ని ఏర్పరచుకొని వాళ్ళ పట్ల ఆసక్తిని మమకారాన్ని ఇవన్నీ ప్రేమని, ఇవన్నీ నిజమైనవి కాదు, తాత్కాలికమైనవి ఇవన్నీ, వాటిని పెంచుకొని అవే శాశ్వతం అని భావిస్తున్నాం కనుక దాని ద్వారా దుఃఖం అనేది మనకు వస్తుంది అవి కోల్పోయినప్పుడు, మన సంపదను మన బంధువులను ఇవన్నీ. ఎందువలన అసత్యేర సత్యకురిమాని, అసత్యమైన దాన్ని సత్యం అనుకున్నాం కాబట్టి ఈ దుఃఖం అనేది వస్తుంది. ఏమిటి అసత్యం, ఈ బంధాలన్నీ కూడా అసత్యం, ఇవన్నీ కూడా తాత్కాలికమైనవే శాశ్వతం కాదు. కానీ మనం శాశ్వతం అనుకున్నాం కాబట్టి ఎప్పుడైతే ఆ బంధానికి ఆటంకం కలుగుతుందో మనకి బాధ అనేది వస్తుంది. కానీ కృష్ణుడు ఏమంటున్నాడు, అటువంటి బాధ వచ్చినా సహించు, సహిస్తూ ముందులకెళ్ళు, అప్పుడు నువ్వు నిజమైన జ్ఞానాన్ని పొందగలవు, అప్పుడు నీకు సాక్షాత్కారం జరుగుతుంది, ఆత్మ అనే సాక్షాత్కారం. అదేవిధంగా భగవంతుడిని దర్శించగలవు, నన్ను దర్శించగలవు, నన్ను తెలుసుకోగలవు. అంతేగాని ఈ కష్ట సుఖ దుఃఖాలు ఉన్నాయి కదా అని మన యొక్క ధర్మాన్ని వదిలేసి మనం ఇంద్రియ తృప్తి కోసమే మనం ప్రయత్నం చేసినట్లు, అంటే ఈ సుఖాన్ని శరీరాన్ని సుఖంగా ఉంచడానికే ప్రయత్నం చేస్తే మనం ఏమి పొందలేం. యస్ శాస్త్ర విధి ఉత్సృజ్య వర్తతే కామకార నస సిద్ధి మావాప్నోతి న సుఖం నా పరాంగతి. కృష్ణుడు ఏమని చెప్తున్నాడు భగవద్గీతలో, ఎవరైతే శాస్త్ర విధి ఉత్సృజ్య అంటే వదిలేస్తే, విధిని ఆచరించకుండా వదిలేస్తే నా సుఖం, ఇక్కడ సుఖం ఉండదు. మనం ఇంద్రియభోగం కోసం ప్రయత్నం చేసామనుకోండి, ఇవన్నీ వదిలేసి శాస్త్ర ధర్మాలను, ఇక్కడ కూడా సుఖం ఉండదు. నా సుఖం నా పరాంగతి అంటే పరగతి, రాబోయే లోకంలో కూడా పరగతి కూడా ఉండదు అని చెప్తున్నాడు. కాబట్టి మన యొక్క శాస్త్రాన్ని అనుసరించడం, శాస్త్రం ప్రకారం చేయడం అనేది మనకి చాలా ముఖ్యం. దానికోసం ఈ సుఖ దుఃఖాలను రెండింటిని కూడా మనం సహిస్తూ ముందరకెళ్ళాలి. ఇక్కడ చెప్తున్నారు మాఘమాసంలో చలికాలంలో ఉదయాన్నే, శాస్త్రం ఏం చెప్తుంది, ఉదయాన్నే స్నానం చేయమని చెప్తుంది. అది కష్టంగా ఉంటుంది కానీ అది శాస్త్రం చెప్తుంది కాబట్టి శాస్త్రానికి కట్టుబడి ఉండాలి. శాస్త్రం కట్టుబడి ఉండడం అంటే కృష్ణుడి వాక్యాలకు కట్టుబడి ఉండడం. శాస్త్రం కృష్ణుడు వేరు కాదు, కృష్ణుడు వాక్యాలే పూర్తిగా భగవంతుడు ఇచ్చిందే శాస్త్రం వేదాలు. ఎవరు ఎప్పుడైతే వేదాలకు కట్టుబడి ప్రవర్తిస్తున్నారో అప్పుడు వాళ్ళ ద్వారా భగవంతుడు ఆనందిస్తాడు. ఎందువలన? భగవంతుడు చెప్పింది మనం చేస్తున్నాం, వేదాలు చెప్పినవి మనం చేస్తున్నాం, కాబట్టి భగవంతుడికి ఆనందం. అంతేగాని మనం ఇష్టం వచ్చినట్లుగా మన యొక్క ఆనందం కోసం, మన ఇంద్రియ భోగం కోసం, మన శరీరం సుఖంగా ఉంచడం కోసం కొంతమంది రోజంతా కూడా స్నానం చేయకుండా ఉంటారు, ఏదో పని రకరకాల పేర్లు చెప్పి ఇంద్రియ భోగం కోసం ఆ తింటూ ఉంటారు, అన్నీ చేస్తుంటారు. కానీ ఉదయాన్నే లేవగానే కనీసం స్నానం చేయడం అనేది అసలు ఒక మనిషి చేసే పని. అటువంటి అలా చేయడం లేదంటే అసలు వాడు మనిషే కాదు. ఎందుకంటే జంతువులు కూడా చూస్తున్నాం, వాడికి స్నానం ఇవేం ఉండదు. మనం కూడా అలానే ఉంటే మనం ఏ విధంగా మనకి బుద్ధి అనేది అసలు వికసిస్తుంది, బుద్ధి పనిచేస్తుంది? ఎందువల్లంటే నిద్రపోవడం అనేది తమో గుణంలో చేసే పని. మరి అటువంటిది మనం ఏ విధంగా మన జ్ఞానం, సత్వం సంజాయితే జ్ఞానం, జ్ఞానం రావాలంటే సత్వగుణంలో ఉండాలి. మరి స్నానం చేయడం ద్వారా ఏంటంటే దేహం అనేది శుద్ధి పొందుతుంది, అదేవిధంగా సూక్ష్మ శరీరం, మనసు కూడా కొంత శుద్ధి అనేది జరుగుతుంది స్నానం చేయడం వల్ల. స్నానం చేయడం వల్ల మనం దేహాన్ని శుద్ధి చేస్తున్నాం. మనం రెండు విధాలుగా శుద్ధి ఉండాలి, బాహ్యంగా స్నానం చేయడం ద్వారా శుద్ధి పొందుతాం, మన లోపల మనస్సు పూర్తిగా, మనసు బుద్ధి ఇవన్నీ కూడా అహంకారం ఇవన్నీ శుద్ధి పొందాలంటే ఏం చేయాలి? అంతఃకరణం అంటారు లోపల శుద్ధి చేయడం. ఎలాగ దీన్ని లోపల అంటే సూక్ష్మదేహాన్ని శుద్ధి చేయడం ఎలాగా, ఎలా చేస్తారు? భగవంతుడి నామం చేయడం ద్వారా. ఈ హరినామం ఎప్పుడైతే మనం హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే అని మహామంత్రాన్ని జపించి దాన్ని వినడం ద్వారా ఏమవుతుందంటే మన హృదయం కూడా శుద్ధి పొందుతుంది క్రమేణ. ఈ విధంగా రెండింటి ద్వారా, అంటే బాహ్యంగా మనం చక్కగా శరీరాన్ని శుభ్రంగా ఉంచుకుంటూ లోపల హృదయాన్ని భగవంతుడి నామం చేస్తూ అదేవిధంగా కృష్ణుడి యొక్క ప్రసాదాన్ని స్వీకరిస్తూ శుద్ధిగా ఉంచుకోగలం, అప్పుడు మనకి సాక్షాత్కారం అనేది జరుగుతుంది. అప్పటి వరకు ఏవైతే కష్టాలు ఇవన్నీ ఉన్నాయో వాటిని మనం సహిస్తూ ముందరకెళ్ళవలసింది. ఇక వేరే మార్గం ఏమీ లేదు. ఈ కష్టాలన్నీ తప్పించుకొని ఒక్కసారిగా మనం భగవంతుని చూడడం అనేది జరగదు. ఎందువల్ల? అనాది కాలం నుంచి మనం వీటన్నిటిని కూడా అనేక కర్మలు చేస్తున్నాం, వాటన్నిటి నుంచి దాటాలంటే ఎంతో కష్టం. ఎందువల్లంటే భగవంతుడిని చేరుకోవడం అంటే అంత సులభం కాదు. చాలా తీవ్రంగా మనం భగవంతుడు కావాలి 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 అని ప్రయత్నం చేస్తే అప్పుడు మనల్ని తీసుకెళ్తాడు, లేదంటే ఏమవుతుంది, మళ్ళీ మనం తిరిగి వచ్చే అవకాశం ఉంది. కాబట్టి పూర్తిగా మనం హృదయం శుద్ధి పొందే వరకు కూడా భగవంతుడు ఇక్కడే ఉంచాడు మనల్ని. ఈ భౌతిక సంసారంలో ఈ సుఖ దుఃఖాలను అనుభవిస్తూనే ఇక్కడే ఉండాలి. ఇక్కడ ఇంకా ఏం చెప్తున్నా అర్జునుడి గురించి, అర్జునుడు ఏ విధంగా చూసినా కూడా గొప్ప వంశం నుంచి వచ్చినాడు, కుంతీదేవి నుంచి మరియు భరత, వీళ్ళిద్దరు కూడా గొప్ప వ్యక్తులు. కాబట్టి అంత గొప్ప వ్యక్తుల నుంచి జన్మించిన అర్జునుడు ఏం చేయాలి? యుద్ధం తప్పకుండా చేయాలి. అదేవిధంగా మరి మనం ఏమిటి, మనం ఏ విధంగా గొప్పతనం ఏమిటి మనలో అంటే మనిషి జన్మ ఉంది మనకి. మరి మనిషి జన్మ అనేది ఎంత విలువైంది? 84 లక్షల జీవరాశులు ఉన్నాయి, అందులో చివరిది అంటే 4 లక్షల జీవరాశులు మనుషులు, 4 లక్షల రకాలు, చివరిది మానవ జన్మ అనమాట వాటిలో. మరి అనేక జన్మలు దాటి మనిషి జన్మ వచ్చాం మనిషి జన్మలోకి. మరి దీన్ని ఎంత చక్కగా ఉపయోగించుకోవాలి, దీన్ని ఉపయోగించుకొని ఏం చేయాలి మనం? ఆ జ్ఞానాన్ని భగవంతుడికి సంబంధించిన జ్ఞానాన్ని పొంది మనం తిరిగి దాన్ని సాధనలో పెట్టాలి. ఏమిటా జ్ఞానం? జీవేర స్వరూపహయ కృష్ణేర నిత్యదాసు. జీవుడి యొక్క స్వరూపం ఏమిటి? కృష్ణుడి యొక్క నిత్యదాసుడుగా ఉండడం, ఇది అత్యున్నతమైన జ్ఞానం. కృష్ణుడు ఇంకా చెప్తున్నాడు, బహునాం జన్మనాం అంతే జ్ఞానవాన్, అంటే జ్ఞానవాన్ అంటే నిజమైన జ్ఞానం కలవాడు, జ్ఞానవాన్ మాం ప్రపద్యతే, నాకు శరణాగతి పొందుతాడు. వాసుదేవ సర్వమితి, అన్నిటికి కూడా మూలం వాసుదేవుడే. సమహాత్మ సుదుర్లభ, అటువంటి మహాత్ముడు చాలా దుర్లభం దొరకడం. సుదుర్లభ అంటే చాలా దుర్లభం, దుర్లభం అంటే అరుదు, సుదుర్లభ అంటే ఇంకా అరుదు అని. అంటే అటువంటి వాళ్ళు దొరకడం చాలా అరుదు. అందువల్ల ఏం చేయాలి? అటువంటి అరుదైన వాళ్ళని, మహాత్ముల్ని మనం ఎప్పుడు కూడా సేవిస్తూ వాళ్ళ ద్వారా శ్రవణం చేయాలి, వినాలి భగవంతుడికి సంబంధించిన జ్ఞానం. ఎప్పుడైతే వింటామో అప్పుడు మన హృదయం మెల్లగా శుద్ధి పొందుతూ ఉంటుంది, ఈ యొక్క త్రిగుణాల నుండి బయటపడతాం. ఎప్పుడైతే త్రిగుణాల నుంచి బయటపడతామో ఈ సుఖ దుఃఖాల నుండి కూడా బయటపడతాం. కాబట్టి ఏమిటి, శ్రవణం అనేది మొదటి మెట్టు అనమాట ఆధ్యాత్మిక జీవనంలో. ఎవరి నుంచి శ్రవణం చేయాలి, ఎవరైతే వాసుదేవుడే సర్వం అని తెలుసుకొని ఆయనకి శరణాగతి పొంది ఉన్నారో వాళ్ళ నుంచి మనం శ్రవణం చేస్తే మనం కూడా ఆ విధంగా తయారవ్వగలం, మనం కూడా ఆ విధంగా మహాత్ములు అవ్వగలం. మనం ఎవరితో ఉంటే వాళ్ళలాగా తయారవుతాం, మనం మోసగాళ్ళతో ఉంటే మనం కూడా మోసగాళ్ళు అవుతాం, మనం భక్తులతోటి వైష్ణవులతోటి ఉంటే మనం వైష్ణవులు అవుతాం. ఒక వ్యక్తిని ఏ విధంగా మనం తెలుసుకోవచ్చు, వాళ్ళ యొక్క సాంగత్యం ద్వారా మనం తెలుసుకోవచ్చు అతను ఎటువంటి వాడని. కాబట్టి మనం మహాత్ముల యొక్క సాంగత్యం, వైష్ణవుల యొక్క సాంగత్యం తీసుకుంటే మనం కూడా ఆ విధంగా తయారవుతాం. వాళ్ళు ఏమిటి, ఈ త్రిగుణాల్లో ఉండరు, అదేవిధంగా ఈ ద్వంద్వాలకు అతీతంగా ఉంటారు. ఎందువలన, వాళ్ళ సాధన వలన వాళ్ళు అలా వచ్చారు. మనం కూడా వాళ్ళని అనుసరించినట్లయితే మనం కూడా వీటన్నిటి నుండి బయటపడి తిరిగి భగవంతుడిని చేరుకోగలం, కృష్ణుని చేరుకోగలం. మనిషి జీవిత లక్ష్యం కృష్ణుని చేరుకోవడం. దానికి మార్గం ఏమిటి కలియుగంలంటే హరినామం. హరిర్నామ హరిర్నామ హరిర్నామైవ కేవలం కలో నాస్తైవ 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 గతిరన్యథ. ఈ కలియుగంలో భగవంతుని చేరుకోవడానికి ఒకటే మార్గం, అంతేగాని యోగానో లేదా ఆసనాలో క్రియాయోగానో ఇంకేదో ఇంకేదో శ్వాస మీద ధ్యాసో ఇవన్నీ చేస్తే పనిచేయవు కలియుగంలో. వాటి వలన మనం భగవంతుని చేరుకోలేము, ఇది శాస్త్రం చెప్తుంది. మిగతా అనేక రకాల సంస్థలు అనేక రకాలుగా చెప్తున్నాయి, కానీ వాటికి ఆధారం ఏమిటి, ఎక్కడ చెప్పారు, వాళ్ళు చేసే ప్రమాణం, వాళ్ళు చేసేవి కలియుగంలో చేయాలని ఎక్కడ ఉంది, మనం అడిగితే ఏమి చూపించలేరు వాళ్ళు. ఎందువలన, మనం శాస్త్రాన్ని విశ్వసించాలి, నా మాటలో ఇంకొకళ్ళ మాటలో కాదు, శాస్త్రం చెప్తుంది మనం చేయాలి. అందుకే విద్యుక్త ధర్మాలు అంటే ఏమిటి, ఏదైతే శాస్త్రంలో ఉన్న నియమ నిబంధనలు ఉన్నాయో వాటిని మనం ఆచరించినట్లయితే మనకి ఈ లోకంలో సుఖంగా ఉండగలం, పరలోకంలో కూడా సుఖాన్ని పొందగలం. కానీ ఈ రోజులు ఏంటి, అందరూ ఏదో ఒక గడ్డం ఉన్న స్వామీజీయో చాలా ముసలతనో గొప్ప వ్యక్తో బాగా బాగా అనర్గళంగా మాట్లాడగలిగే వ్యక్తి చెప్తే నమ్మేస్తున్నాం మనం. కానీ అలా కాదు, శాస్త్రం ఏం చెప్తుందో దాన్ని విశ్వసించాలి. శాస్త్రం చెప్పినట్లయితే, శాస్త్రం నుంచి చెప్పినట్లయితే మనం దాన్ని విశ్వసించాలి. అందుకని ఎప్పుడు కూడా శాస్త్రాన్ని వదలకూడదు, విద్యుక్త ధర్మాన్ని మనం వదలకూడదు, వాటిని మనం ఆచరిస్తూ ఉండాలి. అందులో ఎన్ని కష్టాలు ఉన్నప్పటికీ మనం వాటిని సహిస్తూ ముందరకు వెళ్తూ ఉండాలి. అప్పుడే మనం మనిషి జీవితం యొక్క లక్ష్యాన్ని, పరిపూర్ణతను మనిషి జీవితంలో మనం సాధించగలం. హరే కృష్ణ. ఏమైనా సందేహాలు సూచనలు? దేవతలు ఎందుకు ఇక్కడికి భూలోకానికి రావాలనుకుంటారంటే, ఇక్కడ రెండు ఉన్నాయి, అదే సమయంలో రెండు ఉన్నాయి కనుక మనం భగవంతుడి వైపు తిరిగే అవకాశం కూడా ఇక్కడ ఉంది. సుఖంలోనే ఎప్పుడు ఉంటే ఆ సుఖంలో వాళ్ళు సమయాన్ని మర్చిపోయి సమయం అంతా అక్కడ వృధా అయిపోతుంది, మళ్ళీ ఇక్కడికి రావాల్సిందే. అదేదో ఊరికి అక్కడ సమయం వృధా చేసే కంటే నిజమైనది ఏమిటి గమ్యం, భగవంతుని చేరుకోవడం. అందువలన ఎప్పుడైతే ఇక్కడికి మనం వాళ్ళు ఇక్కడికి రాగానే ఇక్కడ భగవంతుడిని నామం చేయడంలో సేవ చేయడంలో నిమగ్నమై ఇక్కడి నుంచి వాళ్ళు వెంటనే భగవంతుడికి దగ్గరికి వెళ్ళిపోగలరు, మధ్యలో సమయం కూడా వృధా అవ్వదు. అక్కడ కేవలం ఇంద్రియ భోగాలు ఉంటాయి, అక్కడ ఎక్కువ వాటిలో భగవంతుడిని సేవించడానికి ఎక్కువ సమయం ఉండదు. భగవంతుని గుర్తుంచుకుంటారు నారాయణ మూలం అని, కానీ నారాయణ సేవలో నిమగ్నం అవ్వడం అనేది నిరంతరం అక్కడ జరగదు. కానీ ఇక్కడ అటువంటి అవకాశం ఉంది భూమి మీద. అందువల్లనే భూమి మీదే భగవంతుడి యొక్క లీలలు ఎక్కువగా జరిగినాయి, ఇక్కడే భూమి మీద స్వర్గలోకాల కంటే కూడా. ఇందులో ఇక్కడ సుఖం దుఃఖం రెండూ ఉన్నాయి, ఇది మధ్యస్థం. భూమి ఊర్ధ్వలోకాలకి అధర్లోకాలకి మధ్యలో ఉంది ఇది భూమి, ఇక్కడ రెండూ ఉంటాయి. హరే కృష్ణ. గ్రంథరాజ శ్రీమద్ భగవద్గీతకి జై, శ్రీల ప్రభుపాదకి జై.